అధ్యాయం 7. యేసు సాధారణుడా అసాధారణుడా? భాగం 2. 7 నిదర్శనాలు. యేసు యూదునిగా జన్మించాడు. క్రైస్తవ పాత నిబంధనలోని 39 గ్రంథాలతో సమానమైన 22 గ్రంథాలలో ఉన్న లేఖనాల దైవిక ప్రేరణను, అధికారాన్ని ఆయన సమాజం నమ్మింది. యూదులు మెస్సియా అని, అభిషిక్తుడని పిలిచే ఒక ప్రత్యేక వ్యక్తి రాకను ఈ గ్రంథాలు నిరంతరం ముందే తెలియజేశాయి. పాత నిబంధన గ్రంథాలలో చివరిది క్రీపు 5వ శతాబ్దం నాటికి హీబ్రూ భాషలో పూర్తయింది. పాత నిబంధన గ్రీకు అనువాదం క్రీపు 250 నాటికి సిద్ధమైంది. పాత నిబంధనలో మెస్సియకు సంబంధించిన ప్రస్తావనలు కనీసం 300 ఉన్నాయి. వాటిలో 61 నిర్దిష్ట నెరవేర్పులను జాష్ మెక్డౌయెల్ తన పుస్తకం ఎవిడెన్స్ దట్ డిమాండ్స్ అ వర్డిక్ట్ వాల్యూమ్ 1 హియర్స్ లైఫ్ పబ్లిషర్స్ కాలిఫోర్నియా 1991 పేజీలు 144 నుండి 166లో ఉదహరించారు. సంభావ్యత శాస్త్రాన్ని ఉపయోగిస్తూ పీటర్ స్టోనర్ ఇలా అంటారు, ఈ ప్రవచనాలలో 8 ఏ ఒక్క మనిషి అయినా నెరవేర్చే అవకాశం 10 లక్షల కోట్లలో 1. 48 ప్రవచనాలను పరిగణించిన తరువాత స్టోనర్ ఇలా అంటారు, 48 ప్రవచనాలన్నిటినీ ఏ ఒక్క వ్యక్తి అయినా నెరవేర్చే అవకాశం అనూహ్యంగా చిన్నదని, 10 తర్వాత 157 సున్నాలలో 1 మేము కనుగొన్నాము. సైన్స్ స్పీక్స్, చికాగో మూడీ ప్రెస్ 1963. ఈ ఆధారానికి రెండు వైపుల నిర్ధారణ ఉంది. ఇది పాత నిబంధనను అధికారయుతమైనదిగా స్థాపిస్తూనే క్రీస్తు అనన్యతను కూడా ధృవీకరిస్తుంది. యేసు జీవితం యొక్క చారిత్రకత. యేసు చారిత్రకతను తీవ్రంగా ప్రశ్నించేవారు తక్కువమందే. క్రీస్తు ప్రామాణికతను ప్రశ్నిస్తూ ఇటీవలి సంవత్సరాలలో అనేక ప్రచురణలు వచ్చాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, చారిత్రక క్రీస్తును కించపరచాలనే ఏకైక లక్ష్యంలో తప్ప ఈ రచయితలు తమ వాదనల వివరాలలో ఒకరితో ఒకరు ఏకీభవించరు. దీనికి భిన్నంగా బైబిలుపరమైన బైబిలేతర ప్రాచీన గ్రంథాలు దాదాపు ఏకగ్రీవంగా యేసు వ్యక్తికి సాక్ష్యమిస్తున్నాయి. మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో బైబిలుపరమైన విమర్శ వ్యాఖ్యానశాస్త్ర ప్రొఫెసర్ అయిన ఎఫ్ఎఫ్ బ్రూస్ ఇలా అనగలిగారు, కొందరు రచయితలు క్రీస్తు పురాణమనే ఊహతో ఆడుకోవచ్చుగాని చారిత్రక ఆధారాల మీద ఆధారపడి కాదు. నిష్పక్షపాతమైన చరిత్రకారునికి క్రీస్తు చారిత్రకత. జూలియస్ సీజర్ చారిత్రకత అంతే నిస్సందేహమైనది. ద న్యూ టెస్టమెంట్ డాక్యుమెంట్స్ ఆర్ దే రిలయబుల్? 5వ సవరించిన ముద్రణ డౌనర్స్ గ్రోవ్ ఇంటర్వార్సిటీ ప్రెస్ 1972. ఆయన అసాధారణమైన కన్యాజననం. దేవుడు మనిషిగా మారితే ఆయన లోకంలోకి రావటం అసాధారణంగానే ఉంటుందని ఆశించడం సహేతుకమే. అది జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేకుండా దేవుడు తన రాకను అత్యంత అద్భుతమైన రీతిలో చేయగలిగేవాడు. కాని ముందు వాదించినట్టుగా దేవుడు మానవజాతితో పూర్తిగా తనను తాను గుర్తింపజేసుకోవడానికి అవతరించిన దేవుడు మానవుడు, దైవికుడు రెండూ కావాల్సి వచ్చింది. దేవుని జ్ఞానంలో ఇది క్రీస్తు కన్యాజననం ద్వారా సాధించబడింది. ఇది మెస్సీయ గురించిన పాత నిబంధన ప్రవచనాలలో 1. యెషయా 7:14. యూదులకు సువార్త రాసిన మత్తయి దీన్ని అక్షరాలా నెరవేరినట్టు పేర్కొన్నాడు. మత్తయి 1:23. ఈ అద్భుత జననం, ఆ శిశువు మూలపాప కళంకం నుండి విముక్తుడై ఉండేలా కూడా చూసింది. భూమిపై యేసు నిర్వర్తించాల్సిన కార్యానికి ఇది తప్పనిసరి అవసరం. ఆయన నిష్కళంకమైన జీవితం, సాటిలేని బోధన. యేసుక్రీస్తు జీవితగాథను క్రైస్తవులు గమనించే అవకాశం తక్కువగా ఉన్న ఒక లక్షణం. సినాప్టిక్ సువార్తల మత్తయి, మార్కు, లూకా, సూటిదనం, అవి ఆ ప్రభువును ప్రచారం చేయడానికి ప్రజాసంబంధాల పద్ధతులను ఉపయోగించవు. ఆయన ఏమి చెప్పాడో, ఏమి చేశాడో నిర్లిప్తంగా, సాధారణంగా వివరించే వృత్తాంతాలే అవి. ఈ మూడు సువార్తలు క్రీస్తు దైవత్వం గురించి బలమైన ఉద్దేశపూర్వక ప్రకటనలు అని అనుకోవటం తప్పు. అవి నిజానికి ఏమి జరిగిందో నిర్లిప్తంగా, లూకా విషయంలో పరిశోధనాత్మకంగా వివరించే వృత్తాంతాలు మాత్రమే. యోహాను మాత్రమే తన సువార్తలో తన సొంత వ్యాఖ్యలను జతచేస్తాడు. తన తోటి యూదులకు తన కర్తవ్యంగా భావించి యేసులో నెరవేరిన తమ లేఖనాలలోని ప్రవచనాత్మక భాగాలను మత్తయి ప్రస్తావిస్తాడు. కాని సువార్తల నుండి ఈ కింది విషయాలు ఎంత సహజంగా వెల్లడవుతాయో గమనించకుండా ఉండలేం. మొదటిది, యేసుక్రీస్తు అనన్యమైన నైతిక వ్యక్తిత్వం ఈ వృత్తాంతాల పుటలలో చెరగకుండా ముద్రించబడి ఉంది. ఆయనపై అత్యంత క్రూరమైన నిందారోపణలు చేసేవారు కూడా ఆయనపై వేలెత్తి చూపలేకపోయారు. ఆయన విచారణలో, ఆయనపై మోపిన తప్పుడభియోగాలలో దేనిపైనైనా ఏకీభవించే ఇద్దరు సాక్షులను కనుగొనడం కష్టమైంది. మరింత ముఖ్యంగా, యేసు తనకు తానుగా ఏ చిన్న పాపం చెయ్యలేదని, చేయకుండా ఉండాల్సిన దానిని విడిచిపెట్టలేదని పూర్తి స్పృహతో ఎరిగి ఉన్నాడు. తన జీవితకాలంలో, నాలో పాపమున్నదని మీలో ఎవడు రుజువుపరచగలడు అని పరిసయ్యులను ఆయన అడగగలిగాడు. యోహాను 8:46. పొంతిపిలాతు ముందు విచారణలో నిలబడినప్పుడు ఎవరు విచారణలో ఉన్నారో చెప్పడం కష్టమైంది. పిలాతు కూడా తన ముందు తీసుకురాబడిన ఈ విచిత్రమైన ఖైదీలో ఎలాంటి తప్పు, తప్పిదం, నేరం లేదని నిర్ధారణకు వచ్చి ఆయనను వదిలిపెట్టమని ప్రజలను పదే పదే వేడుకున్నాడు. యేసు ఆదర్శవంతమైన జీవితం జీవించాడు. మనకంటే ముందు జీవించిన గొప్ప స్త్రీపురుషుల ఆత్మకథలను చదివితే వారు కూడా మనం, మీరు మన సాధారణ మానవ జీవితంలో అనుభవించే నైతిక బలహీనతలకు లోబడిన మర్త్యులేనని తెలుస్తుంది. అయినా యేసు గర్వం ఏమాత్రం లేకుండా నిరంతరం ధృవీకరించుకున్న ఆదర్శవంతమైన నైతిక జీవితాన్ని జీవించాడని మనం నిర్ధారించకుండా ఉండలేము. రెండవది, యేసుక్రీస్తు బోధను క్లుప్తంగా విశ్లేషిద్దాం. ఆయన బోధనలోని బోధనాత్మక సారాంశం మన ప్రపంచంలోని వివిధ సంస్కృతుల తత్వాలు. ప్రపంచ దృక్పథాల కంటే విలువలోనూ గుణంలోనూ ఎంతో భిన్నమైనది, ఉన్నతమైనదని మనం కనుగొంటాము. దీన్ని చూపించడానికి ఆయన బోధనలోని ఒక కీలకమైన అంశాన్ని నేను గుర్తిస్తాను. ఆయన సమస్త సద్గుణాన్ని కేవలం సంబంధాల పరంగానే నిర్వచించాడు. దేవునితో నిలువు సంబంధాన్ని తోటి మనుషులతో అడ్డం సంబంధంతో ఎల్లప్పుడూ ముడిపెట్టి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇచ్చాడు. నేటి తత్వాలు ఒకదానికో మరొకదానికో ప్రాధాన్యత ఇస్తాయి. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే సమాజం నుండి తనను తాను వేరు చేసుకోవాలని చెప్పే తత్వం ఒకవైపు ఉంటే, మనిషితో సరిగ్గా సంబంధం పెట్టుకుంటే దేవునితో సరిగ్గా సంబంధం పెట్టుకున్నట్టేనని చెప్పే ప్రపంచ దృక్పథాలు మరోవైపు ఉంటాయి. ఆధ్యాత్మిక భౌతిక లోకాల మధ్య అనారోగ్యకరమైన విభజన తెచ్చే అన్ని తత్వాలకు ఈ విమర్శ వర్తిస్తుంది. అత్యంత గొప్ప ఆజ్ఞ ఏమిటి అని అడిగిన యూదు ధర్మశాస్త్ర పండితునికి హోదాలో సమానమైన రెండు ఆజ్ఞలను యేసు తెలియజేశాడు. నీ దేవుడైన ప్రభువును, నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించు. ఇది లోకంలోని బోధనలన్నిటిలో అనన్యమైనది. మొదటిది, దేవుని ఆరాధనను యేసు సన్నిహిత వ్యక్తిగత ప్రేమ సంబంధంగా బోధించాడు. సాధారణంగా ఆరాధనను మతపరమైన ఆచారపరమైన మాటల్లోనే బోధిస్తారు. తోటి మనిషిని ప్రేమించడం సహజ మానవ లక్షణమని కూడా సాధారణంగా అనుకుంటారు. యేసు బోధనలోని రెండో అంశం ఈ ఊహను ప్రశ్నిస్తుంది. మొదటి ఆజ్ఞను మొదటిగా ఉంచడం ద్వారా దేవునితో మన సంబంధం సరిగ్గా సరిదిద్దుకున్నప్పుడే మనం మన స్వార్థాన్ని విడిచి ఇతరులను ప్రేమించగలమని యేసు స్పష్టంచేశాడు. అదే సమయంలో ఇతరుల పట్ల మన నిస్వార్థ ప్రేమే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి నిరూపించదగిన ఏకైక ఆధారమని కూడా స్పష్టంచేశాడు. దేవుని పట్ల ప్రేమను వ్యక్తపరచడానికి ఎంత బాహ్య మతభక్తి చూపినా ఈ సంబంధాలకు ప్రత్యామ్నాయం కాలేదు. ఈ మేటి కలయిక ద్వారా మానవ సంబంధాలు కేవలం సాపేక్షమైనవని, దేవుని దృష్టిలో పెద్దగా ప్రాముఖ్యత లేనివని అనే మూడో అపోహను కూడా ఆయన పరిష్కరించాడు. యేసు బోధనలో దేవునితో సంబంధం, ఒకరితో ఒకరికి సంబంధం రెండూ నిరపేక్ష దృక్కోణం నుండే చెప్పబడ్డాయి. ఈ బోధనా కోణం యేసుక్రీస్తుకు మాత్రమే ప్రత్యేకమైనది. ఈ సంబంధాల కలయిక నుండే ఏ రకమైన సద్గుణమైనా ప్రవహించగలుగుతుంది. ఉదాహరణకు, ఎవరిపైనైనా కోపంతో కటువైన మాటలు మాట్లాడటాన్ని ఆత్మలో హత్యతో సమానంగా పరిగణించి నిషేధించాడు మత్తయి 5:21-22. కామవాంఛతో చూసే చూపును వ్యభిచార పాపంతో సమానంగా చేసి ఆయన నైతిక పవిత్రతా ప్రమాణాన్ని నిర్ధారించాడు మత్తయి 5:27-28. ఆయన బోధన అసాధారణమైనదని తిరస్కరించడం కష్టం. 3, పైన చెప్పిన రెండు అంశాల నుండి తప్పనిసరిగా ఒక నిర్ధారణకు రావాలి. ఆయన తనను గురించి చేసుకున్న దావా అనన్యమైనది. దేవునితో సమానత్వం దావా చేసుకున్న వ్యక్తిగా ఆయన ఇతరులకు క్షమాపణను అనుగ్రహించాడు. ఆయన బోధన వింటున్న యూదులకు ఆయన దేవుడని దావా చేసుకుంటున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షమాపణ గురించి మార్కు 2:5-7, తన మెస్సియత్వం గురించి మత్తయి 26:63-66, తన పూర్వ అస్తిత్వం గురించి యోహాను 8:58-59. ఏ విషయమైనా ఆయన దైవత్వ దావా విషయంలో ఆయన యూదు శ్రోతలకు నమ్మకం కుదిరింది. వారి నాయకులు ఆయనను చంపించే చర్యలకు దిగారు. ఆయన బలిదాన మరణం, యేసు తన జీవితం, బోధన ద్వారా మనపట్ల దేవుని ప్రేమ అనే అత్యంత ప్రధానమైన సత్యాన్ని రూపొందించాడు. దేవునిగా తనను ఆశ్రయించిన వారికి పాపక్షమాపణను ప్రసాదించాడు. తండ్రితో వ్యక్తిగత సంబంధంలోకి రావడానికి ఈ క్షమాపణే ఏకైక ఆధారమని ప్రకటించాడు. తన శిష్యులకు, ఇతరులకు కూడా, అనేకుల కోసం విమోచన క్రయధనంగా మత్తయి 20:28. తన జీవితాన్ని అర్పించడమే తన జీవిత ఉద్దేశమని ఆయన స్పష్టంచేశాడు. ఆ విమోచన క్రయధనం పాపానికి ప్రభావవంతమైన బలిగా దేవునికి అర్పించబడింది. ఎందుకంటే తన అనన్యమైన జననం వల్ల, నైజంగా దేవుని ఆజ్ఞలకు తన నిరంతర విధేయత వల్ల, ఎంపిక ద్వారా ఆయన పాపరహితుడు. తన నిజ గుర్తింపు గురించి ప్రధాన శిష్యుడైన పేతురు ధైర్యంగా ఒప్పుకున్న సమయం నుండి తాను సాధించనున్న బలిదాన మరణం గురించి యేసు మాట్లాడటం ప్రారంభించాడు. పేతురు ఆయనను వారించడానికి ప్రయత్నించినప్పుడు తీవ్రమైన గద్దింపు పొందాడు మత్తయి 16:16-23. యోగ్యమైన కారణాల కోసం నిలబడి అమరవీరులైన చరిత్రలోని గొప్ప స్త్రీపురుషుల మరణాలతో యేసు మరణాన్ని ఎన్నటికీ పోల్చకూడదు. ఆయన పునరుత్థానం, క్రీస్తు అనన్యమైన జీవితం, మరణానికి తగిన శిఖరాగ్ర ముగింపుగా ఆయన పునరుత్థానం వచ్చింది. తన జీవితకాలంలో తన శిష్యులకు నేరుగా మత్తయి 16:21, ఇతరులకు ఉపమానరీతిలో మత్తయి 12:40, మృతులలోనుండి తన పునరుత్థానం గురించి ఆయన ముందే తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు అసాధారణత్వాన్ని స్థాపించడంలో పునరుత్థానమే కీలకమైన అంశం. 1930ల నాటి బ్రిటిష్ న్యాయవాది ఫ్రాంక్ మారిసన్ పునరుద్ధానాన్ని తిరస్కరించడానికి, పరిస్థితుల ఆధారాలను సేకరించడానికి ఒక యాత్ర చేపట్టాడు. ప్రత్యక్ష సాక్షులు లేని సంఘటనలను రుజువు చేయడానికో తిరస్కరించడానికో నాగరిక దేశాలలోని అన్ని న్యాయస్థానాలలో ఇలాంటి ఆధారాలు అనుమతించదగినవే. ఆధారాలను జల్లెడపట్టి విశ్లేషించడం పూర్తి చేసిన తర్వాత పునరుద్ధానం నిజంగా జరిగిందనే విస్మయకరమైన నిర్ధారణకు ఆయన చేరుకున్నాడు. తన ఆధారాలన్నిటినీ కూర్చి ఆయన తన పుస్తకం హూ మూవ్డ్ ద స్టోన్ రాశాడు. దాని మొదటి అధ్యాయం శీర్షిక ద బుక్ దట్ రిఫ్యూజ్డ్ టు బి రిటెన్, వ్రాయబడటానికి నిరాకరించిన పుస్తకం. ఆ అధ్యాయంలో పునరుద్ధానాన్ని తిరస్కరించడానికి బయలుదేరిన తాను చివరికి దాన్ని రుజువు చేయడంతో ఎలా ముగించాడో తన సొంత కథను చెబుతాడు. మిగిలిన అధ్యాయాలు ఆధారాల పండిత విశ్లేషణకు అంకితం చేయబడ్డాయి. ఈ సందర్భంలో పరిగణించాల్సిన అంశాలలో ఒకటి శిష్యుల మనోభావం. వారు యూదునాయకులకు భయపడి ఒక పైగదిలో తమను తాము బంధించుకున్న 11 మంది పిరికి మనుషులు. తరువాత తమ ప్రియ గురువు లక్ష్యం వృధా అయిపోయిందని భావించి కొందరు తమ పాత మత్స్యకార వృత్తికి తిరిగి వెళ్ళిపోయారు. వారి సొంత జీవితకాలంలోనే అప్పటి తెలిసిన లోకంలో అధిక భాగం క్రీస్తు సందేశాన్ని వినేలా చేసేంతగా వారిని ఏది ఉత్తేజపరిచింది? వారిలో కొందరు ఆ సందేశం కోసం తమ ప్రాణాలనే చెల్లించారు. పునరుత్థానం మోసమే అయితే వారు అలా చేసేవారా? పునరుత్థానం నిజం కాకపోతే క్రైస్తవ మతం మానవజాతిపై జరిగిన అతిపెద్ద మోసమయ్యేది. ఆయన జీవితం చూపిస్తున్న కొనసాగుతున్న ప్రభావం, లోకంపై యేసు వదిలిన ప్రభావం సంగతేమిటి? గొప్ప చరిత్రకారుడు కెన్నెత్ స్కాట్ లాటోరెటిలా అంటాడు, శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ చరిత్రపై తన ప్రభావం రీత్యా చూస్తే ఈ గ్రహంపై జీవించిన అత్యంత ప్రభావవంతమైన జీవితం యేసుదేనని ఆధారాలు పోగవుతున్నాయి. ఆ ప్రభావం పెరుగుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. అమెరికన్ హిస్టారికల్ రివ్యూ, ఎలీవ్, జనవరి 1949. విలియం లెకీ అనే చరిత్రకారుడు, సంశయవాది, ఇలా అంటాడు, 18 శతాబ్దాల మార్పులన్నిటిలోనూ మనుషుల హృదయాలను తీవ్రమైన ప్రేమతో ప్రేరేపించిన అన్ని యుగాలు, జాతులు, స్వభావాలు, పరిస్థితులపై పనిచేయగల సామర్థ్యాన్ని చూపిన, సద్గుణానికి అత్యున్నత ఆదర్శం మాత్రమే కాక దాని ఆచరణకు అత్యంత బలమైన ప్రేరణగా నిలిచిన ఒక ఆదర్శ వ్యక్తిత్వాన్ని లోకానికి అందించడం క్రైస్తవ మతానికే మిగిలి ఉంది. తత్వవేత్తల వాదనలన్నిటికంటే, నీతిబోధకుల ఉపదేశాలన్నిటికంటే 3 స్వల్ప సంవత్సరాల క్రియాశీల జీవితం యొక్క సాధారణ వృత్తాంతం మానవాళిని పునరుత్తేజపరచడానికి, సున్నితం చేయడానికి ఎక్కువగా దోహదపడిందని నిజంగా చెప్పవచ్చు. క్రైస్తవ జీవితంలో అత్యుత్తమమైనది, అత్యంత పరిశుద్ధమైనది ఏదైనా దీని నుండే ఊటలా ప్రవహించింది. సంఘాన్ని వికృతం చేసిన పాపాలు, వైఫల్యాలు, మతాధికారుల దురాచారాలు, హింస, మతోన్మాదాల మధ్య కూడా తన స్థాపకుని వ్యక్తిత్వంలో, ఆదర్శంలో పునరుజ్జీవన శాశ్వత సూత్రాన్ని అది కాపాడుకుంది. హిస్టరీ ఆఫ్ యూరోపియన్ మోరల్స్ ఫ్రమ్ ఆగస్టస్ టు షార్ల్మ్యాన్, న్యూయార్క్, డి అప్లెటన్ అండ్ కో, 1903. ఆ ప్రభావమూలం అసాధారణమైనది తప్ప మరొకటి కాదని నిర్ధారించడం సహేతుకమే. సిఎస్ లూయిస్ చెప్పిన ఈ మాట కంటే ఈ వ్యాసానికి మెరుగైన ముగింపు మరొకటి ఉండదు. మీరు ఆయనను మూర్ఖుడని మూసిపెట్టవచ్చు, ఆయనపై ఉమ్మివేసి దయ్యంగా చంపవచ్చు, లేదా ఆయన పాదాల చెంతపడి ఆయనను ప్రభువని, దేవుడని పిలవవచ్చు. కాని ఆయనను ఒక గొప్ప మానవ గురువుగా మాత్రమే భావించి దాన్ని అనుగ్రహం చూపే హేయమైన నిర్లక్ష్యంతో ముగించుకోవద్దు. ఆయన మనకు ఆ అవకాశాన్ని వదిలిపెట్టలేదు, అలా చేయాలని ఆయన ఉద్దేశించలేదు.